మన రక్షకుడైన యేసుప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతుంది అనేటువంటి విషయం మీకు తెలుసు. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం ప్రత్యేకమైన రాత్రిగా మా జీవితాల్లో మీరు చేయండి. ప్రభా, మేము మీ వాక్యం వినడానికి వచ్చాం. మీ చిత్తం చేయగలిగినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. దేవా, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ఎవరైతే నీ వాక్యానికి ఇంకా దూరంగా ఉన్నారో వారందరినీ మీ పాదాల ఎదుగు తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాట్లాడండి, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచండి. ఈ సభలు మిషనరీస్ని తయారు చేయాలి. దేవా, ఈ సభలు ప్రవక్తలను తయారు చేయాలి. ఈ సభలు అపోస్తులను తయారు చేయాలి. దేవా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేవా, మేము మనుషుని స్వరం వినడానికి ఇక్కడికి రాలేదు, మేము మీ స్వరం వినడానికి వచ్చాము. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. బ్రిలరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:2.
యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక.
యేసుప్రభు శిష్యుడైనటువంటి పేతురు 2 పత్రికలు వ్రాయడాన్ని మనం చూడొచ్చు. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, విద్య లేని పామరుడు పేతురు అని దేవుని వాక్యంలో రాయబడింది. మరి సంతకం పెట్టడం చేతగాని వ్యక్తి మరి 2 పత్రికలు రాసినట్లు? యేసుప్రభు శిష్యుల జాబితా మనం చూసినప్పుడు 1 పేతురు పేరు మొట్టమొదట వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. ప్రియమైన స్నేహితులారా, ఈ పేతురు ఎవరో, ఎలా ప్రభు దగ్గరకు వచ్చాడో మొట్టమొదట మనం చూడాలని కోరుకుంటున్నాను. పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియా మొట్టమొదట బాప్తిస్మి యోహాను యొక్క శిష్యుడుగా ఉండేవాడు. యేసుప్రభు కంటే యోహాను 6 నెలలు పెద్దవాడు. యోహాను యేసుప్రభువులు సువార్త ప్రకటించారు. ఇద్దరూ సమర్పించుకున్నవారు. ఇద్దరూ సంఘస్థాపనలు చేయలేదు. ఇద్దరు శిష్యులకు ప్రార్థన నేర్పారు. ఇద్దరు హతసాక్షులయ్యారు. ఒకే పుల్పిట్ మీద వాళ్ళిద్దరు వాక్యం చెప్పకపోయినప్పటికీ యోహాను ముందు వెళ్ళాడు, యేసుప్రభు వెనక మల వచ్చారు. కానీ ఒకే దర్శనంతో వారు పనిచేశారు. యోహాను యేసుప్రభువులు విమర్శనా దృక్పథంతో పనిచేయలేదు. దేవుని వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్దాం. పేతురు యోహాన్లు చేపలు పట్టు వారు. ఆంద్రియా యోహానుకు శిష్యుడైపోయాడు. యోహాను చేసిన ప్రసంగాలు ఆంద్రే విన్నాడు. యేసుప్రభు కంటే నేను గొప్పవాడను కానని యోహాను చెప్పాడు. నా వెనక మాల వచ్చేవాడు నాకంటే యోగ్యుడని చెప్పాడు. నా ప్రియులారా, ఆ మాటలు విని ఆంద్రియా యేసుప్రభుకు శిష్యుడైపోయాడు. అందుకని యోహాను ఎక్కడా మనసులో బాధపడినట్లుగా లేఖనాల్లో లేదు. ప్రభు చిత్తమని ముందుకు సాగాడు యోహాను. నా ప్రియమైన వారలారా, ఆంద్రియా యోహానుకు శిష్యుడిగా ఉన్నప్పుడు పేతుర్ని యోహాన్ దగ్గరికి తీసుకొని రాలేదు. ఎందుకని? యోహాను ప్రజల్ని నడిపించిన విధానం వేరు, యేసుప్రభు ప్రజలు నడిపించిన విధానం వేరు. యేసుప్రభు, అమ్మా నీ మీద ఎవరు రాయి వేలేదా అని పాపాత్మలైన స్త్రీతో అనడాన్ని మనం చూస్తాం. యోహాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రతు నుండి నిన్ను ఎవడు తప్పిస్తాడు అని ప్రజలతో పలకడాన్ని మనం చూస్తాం. యేసుప్రభు వారు ప్రేమను పంచారు. యోహాను కొంచెం కఠినంగా నడిచాడు. నా ప్రేమైన వారలారా, ఈ సాయంకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పేతురు చాలా దుడుకు స్వభావి. ఇప్పుడు అతనిని యోహాన్ దగ్గరకు తీసుకుని వస్తే యోహాను యొక్క విధానం పేతురు విధానం క్లాష్ అయితే పేతురు ఆత్మను పోగొట్టుకోవలసి వస్తుంది. పేతురు యేసుప్రభుని వెంబడించిన విధానాన్ని గుర్తు చేసుకుంటే 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో పేతురున్న అబద్ధాలను విడిచిపెట్టడం కష్టమైపోయింది ఆయనకి. నువ్వు ముమ్మారు బొంకుతావని యేసుప్రభు వారు పేతురుని హెచ్చరించడాన్ని మనం చూస్తాం. నా ప్రిల్లరా, కత్తి పట్టుకొని పేతురు యేసుప్రభుని వెంబడించడాన్ని మనం చూస్తాం. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతని నశిస్తాడని యేసుప్రభు వారు పేతుని హెచ్చరించారు. నా ప్రియమైన వారులరా, ఈ సాయంకాలం ప్రత్యేకమైన కృప మనం పొందుకోవాలి. పేతుర్ని యేసుప్రభు వారు భరించగలరని ఆంద్రియ పేతుర్ని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చాడు. మనము ఆత్మను నడిపించేటప్పుడు యోచన చేసి నడిపించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అప్పుడు ఆత్మలు ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడతాయి. మీరు యాకోబు యేసావులు కలిసినప్పుడు మీరు ఏం జరిగిందో తెలుసా? వారిద్దరు సమాధానపడ్డారు. యేసావు నాతో కూడా కలిసి రమ్మని యాకోబును ఆహ్వానించాడు. 20 సంవత్సరాలైంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని. అయితే యాకోబు అంటాడు, మందును వడిగా తోలడానికి వీలు కుదరదు, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనక మాల వస్తానని చెప్పాడు. గొర్రె పిల్లలను మందను నడిపించేటప్పుడు ఎంత జాగ్రత్త మనం తీసుకోవాలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నువ్వు ఆత్మల మీద అంతకంటే ఎక్కువ శ్రద్ధ నిలపొద్దా? చాలా జాగ్రత్తగా మనం ఆత్మలో నడిపించగలిగిన వారమై ఉండాలి. పసిబిడ్డలను మనం ఎలాగా నడిపిస్తాం? వాళ్ళని చేతి పట్టుకొని నడిపిస్తాం, కొన్నిసార్లు 2 చేతులు పట్టుకొని నడిపిస్తాం. వారికై వారు స్నానం చేయించుకునే వరకు మనమే స్నానం చేపిస్తారు పేరెంట్స్. ఎంత బాధ్యత అక్కడ ఉంటుంది. మనం ఆత్మల విషయం కూడా అటువంటి జాగ్రత్త తీసుకొని మనం నడవాలి. ఈ సాయంకాలం దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈ విషయాల్లో ఎంతో తప్పిపోయానని దేవుని ఎదురు ఒప్పుకుంటూ ఉంటాను. నడిపించవలసిన రీతిగా నేను ఆత్మలు నడిపించలేకపోయానని బాధపడుతుంటాను. మరి మీరేమని తలంచుతూ ఉన్నారో నాకు తెలియదు. ఈ సాయంకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ప్రిల్లారా, మనం ఒక్కొక్క ఆత్మ విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నట్లయితే గొప్ప విజయాన్ని మనం చూస్తాం. పేతురు యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు నువ్వు కేఫా అనబడదు అని ప్రభు పేతురుతో చెప్పారు. ఆ మాటకు రాయి అని అర్థం. పేతురు స్వభావ సిద్ధంగా చాలా బలహీనుడు. దేవుడు అతన్ని స్థిరమైన వ్యక్తిగా ప్రభు చేశారు. మేము మెస్సీయను కనుగొన్నామని ఆంద్రియ పేతురుకి ఇచ్చిన సందేశమే పేతురు జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. పేతురు బెత్సయిదా అనే పట్టణానికి చెందినవాడు. అదే పట్టణానికి చెందినవాడు ఫిలిప్పు నతనయేలును తీసుకొచ్చాడు. పేతురు యొక్క స్నేహితులు యోహాను యాకోబులు ఇప్పుడు ఆంద్రియతో కలుపుకొని 6 వ్యక్తులయ్యారు. యేసుప్రభు దగ్గర మొత్తం 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఆంద్రియతో కలుపుకొని 6 ఆంద్రియకి సంబంధించిన వారు. ఒక వ్యక్తి ఎంత పని చేయగలుగుతాడో దేవుని చిత్తంలో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పేతురు జీవితం లోపలికి వెళ్ళి మనం చూసినట్లయితే ఎంత బలహీనుడో మనకు అర్థమైపోతుంది. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్లో 3 తీసుకొని ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. పేతురు యోహాను యాకోబు అనే వ్యక్తులను తీసుకుని వెళ్ళాడు. రూపాంతర కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. గెస్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన గెస్సెమనే తోటలో చెమట రక్తబిందువులు అయ్యేంతగా ప్రార్థన చేశాడు. రూపాంతర కొండ మీద కానీ గెస్సెమనే తోటలో కానీ పేతురు ప్రార్థించలా నిద్రపోయాడు. ప్రభు 12 మందిలో ఈ 3 ఎందుకు తీసుకొని వెళ్ళాడు? యేసు ప్రభుకి వీరి ఏళ్ళ గొప్ప ఉద్దేశం ఉంది. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. గలతి పత్రిక 2:9 మనం చూసినట్లయితే పేతుర్ని యోహాన్ని యాకోబుని స్తంభములుగా ప్రభువారు చేశారు. వారిని సంఘానికి స్తంభాలుగా చెయ్యాలని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే వారిని 3 ప్రార్థన చేయుటకై తీసుకుని వెళ్ళారు. వారి ఏళ్ళ యేసు ప్రభుకున్న ఉద్దేశం వారికి అర్థం కాలేదు. వారు నిద్రమత్తుగా ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు వారిని లేపి, ఒక గడి అయినా మీతో మీరు నాతో ఉండలేరా అని ప్రభు వారిని అడిగారు. పేతురు లేచి మరలా నిద్రపోయాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ సాయంకాలం అటువంటి నిద్రపోయినటువంటి పేతురుని ప్రభు భరించారు. యేసు ప్రభు శిష్యుడైన పేతురు దగ్గర కత్తి ఉందని యోహాన్ సువార్త 18 అధ్యాయంలో వ్రాయబడింది. యేసు ప్రభుని అక్కడే ఉంచి ప్రధాన యాజకుని యొక్క దాసుడైన మల్కు అనేటువంటి వాని యొక్క చెవిని పేతురు కట్ చేశాడు. యేసుప్రభు సమాధాన సువార్త ప్రకటించాడు, పేతురు దానికి భిన్నంగా నడిచాడు. యేసుప్రభు శిష్యుల్లో ఎవరి దగ్గర కత్తి లేదు, ఆయన రాజ్యాన్ని కత్తితో కట్టువాడు కాదనే విషయం పేతురుకు తెలుసు. కానీ పేతురు కత్తిని వదిలిపెట్టలేకపోయాడు. మీరు గమనించినట్లయితే ఈ విషయాలను మీ ఎదుటి ఎందుకు ఉంచాను, ఎటువంటి బలహీనుడో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభు ఇద్దరిద్దరు శిష్యులను పంపించారు, రోగులను బాగు చేయమని చెప్పారు, దయ్యాలను వెళ్ళగొట్టమని చెప్పారు. అయితే పేతురు కత్తితో అబద్ధాలతో దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు, అవి ఉన్నా దయ్యాలు వెళ్ళిపోయినాయి. అందులో పేతురు గొప్పతనం ఏమి లేదు, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి అటువంటిది. మన జీవితాల ద్వారా దేవుడు అద్భుతాలు చేయొచ్చు, దాన్ని బట్టి మనం గొప్పవారంగా తలంచకండి. మనము ప్రభు యొక్క నామం పెట్టబడిన ప్రజలం. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రభు మనల్ని భరిస్తున్నాడు. ఈ విషయాలు మనం చాలాసార్లు మర్చిపోతాం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాక్యం వింటున్నటువంటి నా ప్రియులారా, మరి ఇటువంటి పేతురు పత్రికలు ఎలా రాయగలిగాడు? ఒక మాటలో చెప్పాలంటే పేతురు ఏ విషయాల్లో అయితే దేవుని బాధ పెట్టాడో వాటన్నిటినీ ప్రభు కృపను బట్టి సరి చేసుకున్నాడు. యేసు ప్రభువుతో ఉన్నప్పుడు వేటి మీద అయితే మనసు పెట్టలేకపోయాడో వాటన్నిటి మీద పేతురు మనసు పెట్టాడు. తర్వాత దేవుని పేరు నేను మీకు మనవి చేస్తున్నాను. అపొస్తలుల కార్యములు 10:9-10 చదువుకుందాం.
మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై.
పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని వ్రాయబడింది. యొప్పే పట్టణంలో చర్మకారుడైన సీమోన్ అంటున్నాడు. ఆ ఇంటివారు భోజనం సిద్ధం చేస్తున్నారు, కొద్దిగా సమయం ఖాళీ ఉంది, మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుని పేరు నేను మీకేం చెప్పాలనుకున్నానంటే ఆ కొంచెం సమయం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గస్సమనే తోటలో ప్రార్థన చేయలేదు, రూపాంతర కొండ మీద ప్రార్థన చేయలేదు, యేసు ప్రభు నిద్రలేపినా ప్రార్థన చేయలేదు. తన జీవితంలో ఏది నేర్చుకోలేకపోయాడో పేతురుకి అర్థమైంది. ఇప్పుడు ప్రార్థనా జీవితం మీద మనసు పెట్టాడు. నా ప్రియమైన స్నేహితులారా, మేడగదికి వెళ్ళి ప్రార్థన చేశాడు, 120 మంది దేవుని బిడ్డలతో కలిసి చేతులు కలిపాడు. ఏమాత్రం పేతురు సిగ్గుపడలేదు. నేను చేపలు పడ్డానికి వెనక్కి వెళ్ళిపోయానే, నేను వచ్చి ఈ ప్రార్థన చేసే ప్రజలతో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారనేటువంటి మనసు పేతురులో లేదు. ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు దాన్ని క్షమించాడు, కాబట్టి శేష జీవితం నేను ప్రభు కొరకు ఖర్చు పెట్టాలనుకున్నాడు. మనమెవరమో చాలాసార్లు మనకు తెలుసు, ప్రభు దగ్గరికి వెళ్తాం కానీ ఒక ప్రక్కన ప్రజలు మన గురించి ఏమనుకుంటారో అని అనుకుంటుంటాం. ప్రభు క్షమించాడనే విషయం మర్చిపోతాం. ఈ సాయంకాలం ప్రిలరా ప్రభు పాదాలు ఎదుకురండి. మిమ్మల్ని క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. హృదయమంతటితో దేవుని వాక్యాన్ని అనుసరించండి, ప్రభు మీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. బిడ్లారా, ఆ ప్రార్థన చేసేటప్పుడు పేతురుకి దేవుడు దర్శనమిచ్చాడు. చతుష్పాద జంతువులను దుప్పట్లో పెట్టి ప్రభువు తన ముందు పెట్టాడు. వాటిని చంపుకొని తినమని ప్రభు వారు చెప్పారు. ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ఎన్నడూ తినలేదని చెప్తా ఉన్నాడు పేతురు. పేతురుకి ఆ దర్శనం అర్థం కాలేదు. అన్ని జనుల ఎద్దుకు దేవుడు వెళ్ళమంటున్నాడు, అయితే అది గ్రహించుకోలేకపోతా ఉన్నాడు. దానికి ముందుగా కొర్నేలితో ప్రభు మాట్లాడారు. కొర్నేలి తన యొద్ద కనిపెట్టుకుని ఉన్నటువంటి వారిలో నమ్మకమైన వారిని పేతురు యొద్దకు పంపించాడు. వారు వచ్చి కొర్నేలి కలిగిన దర్శనాన్ని పేతురుతో చెప్పినప్పుడు పేతురు వారితో సమ్మతించి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. పేతురు వచ్చే లోపల కొర్నేలి బంధువులను స్నేహితులను సమకూర్చాడు. అపొస్తలుల కార్యములు 10:44 ప్రకారం అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడని దేవుని వాక్యంలో రాయబడింది. నా ప్రియమైన వాళ్ళరా, అన్నిజనులకి మొట్టమొదటి సువార్తను తీసుకుని వెళ్ళినవాడు పేతురే. నిద్రపోయేవాడు ప్రార్థన నేర్చుకుంటే అన్నిజనులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నీ జీవితంలో ఏమి నేర్చుకోలేకపోయావు నువ్వు? ప్రార్థన నేర్చుకోలేదు, ప్రార్థన జీవితం మీద నువ్వు మనసు పెట్టలేదు. అబ్రహాం ఇంట్లో ఉన్న హాగరు ప్రార్థన నేర్చుకుంది, అబ్రహాముతో కలిసి నడిచిన లోతు ప్రార్థన నేర్చుకోలేదు. లోతు కుటుంబం నశించిపోయారని బైబిల్ రాయబడింది. ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలోనికి అపవాది చాలా సులభంగా ప్రవేశిస్తాడు. ఆ జీవితంలోనికి అపవాది సులభంగా ప్రవేశిస్తాడు. ప్రార్థన కంచె వేయండి. మీరు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయండి. మీ ఇల్లు ఒక బైబిల్ కాలేజీలాగా మార్చబడినట్లుగా ప్రయత్నం చేయండి. రక్షణ గురించిన సునాద గీతాలు మీ ఇంట్లో వినబడినివ్వండి. ఇవి నా మాటలు కాదు ప్రిలారా, ఇది దేవుని యొక్క మాటలు. పేతురు భోజనం చేసే సమయం 12 గంటల సమయం అనే వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు 12 గంటలకు ఎందుకు భోంచేస్తున్నాడు? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యాకోబావి దగ్గర సమరి స్త్రీని యేసు ప్రభు వారు దర్శించారు. అప్పుడు 12 గంటల సమయం. ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి ఊరిలోనికి వెళ్ళారు. అంటే యేసు ప్రభు యొక్క భోజన సమయం 12 గంటలని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే 12 గంటలకి భోజనం చేయడానికి పేతురు సిద్ధపడతా ఉన్నాడు. మన జీవితాల్లో ప్రతిదానికి క్రమం ఉండాలని బైబిల్ మనకు నేర్పుతుంది. మనం రాత్రి 8 గంటలకు పడుకుంటామో ఒక క్రమం ఉండదు. ఆ ఫోన్లో అనవసరమైన వీడియోస్ అన్నీ చూసుకుంటూ లేట్ అవర్స్లో పడుకుంటాం. ఉదయకాలం లెగవలేం, 9కో 10కో లెగుస్తాం. అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ చేస్తాం, రాత్రి 8 గంటలకు తింటామో మనకు తెలియదు. ఈ సమయం సరిగా పాటించకపోవడం వలన లేనిపోని వ్యాధులన్నీ మన శరీరంలో ప్రవేశిస్తుంటాయి. దేవుడు అప్పగించిన దాన్ని మనం చేయలేం, దేవుని కృపను నిరర్థకం చేస్తాం. ఇప్పుడు పేతురు యేసు ప్రభు కాలాల్లో ఉన్నటువంటి భోజన సమయాన్ని ఇప్పుడు పాటిస్తున్నాడు. ఎవరికో నేర్పాలని తాను ప్రయత్నం చేయడం లేదు, తాను నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాటిని నేర్చుకుంటున్నాడు, గొప్ప పని చేస్తా ఉన్నాడు. ప్రిలారా, నీ జీవితంలో నేర్చుకునేటువంటి విషయం మీద నువ్వు మనసు పెట్టిన తర్వాత నీవు ఎన్నటికీ ఓడిపోవనే విషయాన్ని గుర్తుపెట్టుకో. యేసు ప్రభు యొద్దకు నువ్వు వచ్చిన తర్వాత నీ సమయం నువ్వు ఎంత వృధా చేసుకున్నావు? పేతురైతే 3.5 సంవత్సరాలు వృధా చేసుకున్నాడు. ఆ విషయం రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు నేర్చుకోలేకపోయిన వాటి మీద మనసు పెట్టి నేర్చుకుంటున్నాడు. అది యేసు ప్రభు పాటించిన భోజన సమయాలు కావచ్చు, అవి ప్రార్థన గడియలు కావచ్చు, అది ఏదైనప్పటికీ వాటిని నేర్చుకుని జీవితంలో దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ సాయంకాలం దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనము దేవుని కొరకు పనిచేయటం నేర్చుకోవాలి, దేవుని కొరకు కరిగిపోవడం నేర్చుకోవాలి, దేవునికి కొరకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి, వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి. దావీదు అన్నాడు, దివారాత్రులు నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించున్నానని. మనం ఎన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి! ఈ వాక్యం మీతో పంచుకొనుచు ఉండగా నా అంతరంగంలో తీవ్రమైనటువంటి ఆత్మ సంబంధమైన తీవ్రత కలుగుతూ ఉంది. వర్తమానం మొదట నాకు, తర్వాత మీకు ప్రిలారా. నేను ఏమి నేర్చుకోలేకుండా నా జీవితాన్ని గడిపేశాను, వాటిని ఇప్పుడు నేర్చుకోవడానికి నేను మనసు పెట్టానా? దావీదు పౌలు పరిశుద్ధులకు పరిచయం చేయడానికి నేను యెరూషలేముకు వెళుతున్నానని రోమపత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు. ఎందుకు పరిశుద్ధులకు పరిచయం చేయడానికి వెళ్తున్నాడు? నా ప్రియమైన వారలారా, పౌలు ప్రారంభ దినాల్లో పరిశుద్ధులకు పరిచయం చేసే విషయమై మనసు పెట్టలేకపోయాడు. ఇప్పుడు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకై యెరూషలేముకు వెళ్తున్నాడు. ఒకప్పుడు దాన్ని చేయలేకపోయాడు. ఆయన పరిశుద్ధుల్ని బాధించాడు, సంఘాన్ని బాధించాడు, యేసుప్రభు శిష్యులు హత్య చేశాడు. ఇప్పుడు యేసుప్రభు వారు అతను దర్శించారు, తన పాపాన్ని దేవుడు అతనికి బయలుపరిచాడు. సౌలా సౌలా నీవేళ్ళను హింసిస్తున్నావని దేవుడు అతనితో మాట్లాడాడు. ఇప్పుడు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి యెరూషలేముకు వెళ్తున్నాడు. వారి అవసరాలు తీర్చడానికి సంఘాల్లో కొంత చందా పోగు చేసి వారికి అప్పగించడానికి వెళ్తున్నాడు. నువ్వేం చేయలేకపోయావు. ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాలు ఎక్కడ బద్దలైపోయినాయి? ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాలు ఎక్కడ వ్యర్థమైపోయినాయి? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోయాయి? దేవుడు నీకు ఇచ్చిన వాటి యొక్క విలువలు నీకు తెలియలేదు కదా. దేవుడు నీకు ఇచ్చిన యవనకాలం అయిపోయింది. దేవునికి ఇచ్చిన ఆరోగ్య కాలాలు అయిపోయినాయి. దేవునికి ఇచ్చిన సువార్త సమయాలు అయిపోయినాయి. నువ్వు చూస్తూ ఉండగా దేశంలో పరిస్థితులు ఎన్నో మారిపోయినాయి. సోదరుడా సోదరి, ఈ రాత్రి అయినా నువ్వు కళ్ళు తెరవా? నువ్వు పేతురు ఒకసారి ఆలోచించుకున్నాడు. అరే ప్రభు, ఉన్నప్పుడు నేను ప్రార్థించలేకపోయానే, ఇప్పుడు కొద్దిగా సమయం కూడా నేను వృధా చేసుకోకూడదు. ఆ కొంచెం సమయం కూడా రిలాక్స్ అవ్వడానికి పేతురుకి ఇష్టం లేదు. ఈ సాయంకాలం ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగిన వారుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చదివినప్పుడు 2-3 వచనాలు మనం చూసినట్లయితే, పేతురు అక్కడ 6 వ్యక్తుల్ని, యేసు ప్రభు శిష్యుల్లో 6 తీసుకొని చేపలు పడ్డానికి వెళ్తున్నాడు. పేతురు ప్రజల్ని బాగా ఇన్స్పైర్ చేయగలడు. తను మాట్లాడిన తర్వాత వాళ్ళు వింటారు. ఈ కృప దేనికి ఉపయోగించాలి? పేతురు దేవుని రాజ్యాన్ని కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి ఉపయోగించాలి. పేతురు దానికి ఉపయోగించలేకపోయాడు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు యేసు ప్రభు శిష్యులు 6 పేతురుని ఫాలో అయ్యారు. నా ప్రియమైన వారులారా, ఈ సాయంకాలం ప్రభు పేరట నేను మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. దేవుడు మీ మాటల్లో చాలా శక్తిని ఉంచాడు. మీరు మాట్లాడితే అనేకులు ప్రభావితం చేయబడచ్చు. అది సంఘాన్ని పాడు చేయడానికి మీరు ఉపయోగించకూడదు. అది సంఘాన్ని కట్టడానికి ఉపయోగించాలి. దేవుని బిడ్డలారా, అదే పేతురు పెంతుకొస్తు పండుగ దినాన మొట్టమొదటి వర్తమానాన్ని ఇవ్వగలిగినాడు. పెంతుకొస్తు అభిషేకానికి ముందు చివరి వర్తమానం అయిందే. పెంతుకొస్తు పండుగ దినాన దేవుడు బలంగా పేతురును వాడుకున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు 3,000 మంది 5,000 మంది రక్షణలోకి వచ్చారు. యేసు ప్రభు దగ్గర నుంచి 6 వ్యక్తుల్ని చేపలు పడ్డానికి పేతురు బయటికి తీసుకెళ్లాడు. పేతురు ఇప్పుడు సంఘంలోకి 3,000 మందిని 5,000 మందిని తీసుకొని వస్తున్నాడు. ఇంత పరిచర్య ఎవరు చేయగలిగారు? నువ్వు సంఘంలోకి ప్రజలను ఎంతమందిని తీసుకొచ్చావు? నీ పిల్లల్ని తీసుకుని రాగలిగావా? బయట ఉన్న సమాజానికి క్రీస్తు సువార్తను చెప్పగలిగేవా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నా ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంకాలం ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. మన సంఘానికి ప్రయోజనకరంగా పనిచేయాలి. సంఘం కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టారు. మనం సంఘానికి కట్టాలి. మన వల్ల సంఘానికి మేలు జరగాలి. ఒకవేళ మేలు జరగనట్లయితే మనం మౌనంగా పక్కకి తప్పుకోవాలి. సంఘాన్ని చెడగొట్టకూడదు. మనం ఆత్మల్ని చెడగొట్టకూడదు. అది మనకు శాపం. రేపు అది నీ జీవితంలో నీకు ఇంకా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ప్రభు నందున ప్రిలరా, యేసు ప్రభు కాలంలో ఒక పేద విధవరాలు 2 కాసులు కానుక పెట్టెలు వేసినట్లు మనం చూస్తాం. ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చిందని యేసు ప్రభు వారు చెప్పారు. మరి యేసు ప్రభు కంటే పేతురు గొప్పవాడని నేను చెప్పను. అయితే నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభు వారు చెప్పారు. దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నా, మీరు గమనించాలి, పేతురు ఎన్నడూ కానుక పెట్టె దగ్గర కూర్చోలేదు. పేతురు కాలంలో ప్రజలు పొలం అమ్మి ఇళ్ళు అమ్మి తీసుకుని వచ్చి అపొస్తుల పాదాల దగ్గర పెట్టారని బైబిల్లో రాయబడింది. ఎందుకు పేతురు కాలంలో తమ ఆస్తులు అమ్మేశారు ప్రజలు? పేతురు ఆస్తులు అమ్మమని ప్రసంగం చేశాడని బైబిల్లో లేదు. పేతురు పరిచర్యను చూసి ప్రజలలో అది ప్రేరేపించబడి పనిచేశారు. యేసు ప్రభు సువార్త పరిచర్య చేశారు. అందుకే 2 కాసులు ఆ పేద విధురాలు తనకు కలిగిన జీవనమంతా ఇచ్చేసింది. పేతురు సంఘ పరిచర్య చేశాడు, సంఘాన్ని కట్టాడు. అందుకే ప్రజలు తమ ఆస్తులను ఇవ్వడానికి ఇష్టపడ్డారు. నీవు ఏ విధమైన పని చేస్తున్నావు? ఎన్నడూ నీ జీవితంలో దేవుడు నీకేది తక్కువ చేయడనే విషయం నీకు తెలుసా? ప్రభు నిన్ను పిలిచాడని, ప్రభువుని నేర్పరచుకున్నాడని, ప్రభువు నీ జీవితాన్ని ప్రత్యేకించాడని నీకు తెలుసా? దేవుని సేవకుడ దేవుని పేరు నేను మీకు మనవి చేస్తున్నాను, నువ్వు ప్రభువును చూస్తూ ముందుకు సాగిపో. ఆయనలో మనం పరిశుద్ధతను చూడగలుగుతున్నాం. నిన్ను పిలిచిన ప్రభు ఆయన సమస్తాన్ని చేయగలడు. నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. పేతురు కాలంలో ప్రజలను ప్రేరేపించిన ప్రభు ఈరోజు లేడా? ఆయన దైవజనుడైన పౌలు ఎబ్రీ పత్రికలో ఒక విషయాన్ని వ్రాస్తూ ఉన్నాడు, ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడని. మీరు 5వ అధ్యాయం చదివినప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన జన్మలో, జీవితంలో, పరిచర్యలో, మరణంలో ఆయనలో మనం పరిశుద్ధతను చూడగలుగుతున్నాం. మరి ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటి? నేర్చుకోవడం అనేది యేసు ప్రభు యొక్క లక్షణం. నువ్వు నేర్చుకోవడం అనేది అది దేవుని చిత్తం, అది దేవుడు మనకు చూపిన మార్గం. నీ జీవిత కాలం అంతా నేర్చుకునే దాని మీద నువ్వు మనసు పెట్టినట్లయితే నువ్వు అప్గ్రేడ్ అవుతూ ఉంటావు. మీరు చూడండి, ఒక వస్తువు దాన్ని తయారు చేసిన కంపెనీ ఎప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉంటుంది, దాని మోడల్ మారుతూనే ఉంటుంది. ప్రిలారా, మనం నోకియా ఫోన్ వాడుతుంటాం, లేకపోతే శాంసంగ్ వాడుతుంటాం, లేకపోతే యాపిల్ కంపెనీ ఐఫోన్ వాడతాం. ప్రతి సంవత్సరం ఆ కంపెనీలు ఫోన్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఐటీ జాబ్స్లో ప్రతి సంవత్సరం వాళ్ళు అప్గ్రేడ్ కావట్లేదా? ఈ తరంలో ఎన్ని మార్పులు మనం చూస్తున్నాం, ఎన్ని డెవలప్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. మనం ఆత్మ సంబంధంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చే నిమిత్తమై ఈ తరానికి క్వాలిటీ కలిగిన భక్తి మనం కలిగి ప్రజలకు ఇచ్చే నిమిత్తమై నువ్వు ఏమి నేర్చుకున్నావు? పేతురు 100% నేర్చుకున్నాడని మనం చెప్పవచ్చు. ఒకప్పుడు కత్తి తీసుకొని చెవి నరికినటువంటి పేతురు ఈరోజు పేతురుని చెరసాల్లో వేస్తే మౌనంగా చెరసాలకు వెళ్ళాడు, తల్ల క్రిందులుగా సిలువైబడ్డాడు. ఎంత మార్పు అండి! ఎటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పేతురు జీవితంలో మనం చూడొచ్చు. మరలా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడంట. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు, ఏ లోపాలతో దేవుణ్ణి మనకి అవమానకరంగా బ్రతికావో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు ప్రభును మయంపరచాలి, అణువణువు ప్రభును మయంపరచాలి. నా ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభుని పేతురు ఒకరోజు అడిగాడు, నీవే అయితే చెప్పు, నేను కూడా నీళ్ళ మీద నడుస్తానని. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు, ప్రభువు మాట చెప్పిన పేతురు కూడా నడిచాడు. ఇంతలో అటు ఇటు చూచి పేతురు నీళ్ళల్లో మునిగిపోయాడు. ప్రభువుని కేక వేసి ప్రభువు చేత చేయి పట్టించుకొని పైకొచ్చాడు. ఇవన్నీ పేతురుకు తెలుసు. యేసు ప్రభుతో నడిచినట్టే నడిచాడు, మర్రా అటు ఇటు చూచాడు. నా ప్రిలరా, అదే పేతురు యొప్పపట్నంలో తబిత అనేటువంటి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, అంటే ప్రభునందు నిద్రించితే, అందరూ పేతుర్ని రమ్మని ప్రార్థన చేయమని కోరారు. అప్పుడు ఎటు చూచాడండి ఆయన? అక్కడున్న వాళ్ళందరినీ పంపించేశాడు, మోకాళ్ళుని ప్రార్థన చేశాడు, తబిత లెమ్మని చనిపోయిన ఆమెను బ్రతికించాడు, నేల మీద నడిచేటప్పుడు అటు ఇటు చూచాడు. ఈరోజు మరణం తన ముందు కనబడితే ఆ శిష్యురాల్ని ప్రభు పేరట తిరిగి లేపాడు. ఏమీ అద్భుతమైనటువంటి పరిచర్య పేతురు చేశాడండి. ఒకప్పుడు అటు ఇటు చూచావు నువ్వు, ఈరోజు ప్రభు వైపు చూస్తున్నావా? అటు ఇటు చూస్తే మునిగిపోతావు, ప్రభు వైపు చూస్తే చనిపోయిన వారిని జీవంతో నువ్వు దేవుని కొరకు నింపగలుగుతావు. సహోదరుడా, సహోదరి, ఈ తరం ఆత్మ సంబంధంగా చచ్చిపోయింది. దేవుని కొరకైన ఆశలు ఈ తరంలో లేవు. సంఘం ఆత్మ సంబంధంగా అభివృద్ధిని పోగొట్టుకుంది. వ్యర్థత్వం సంఘంలోకి వచ్చేసింది. ఉపవాస ప్రార్థనలకు ప్రజలు రాలేకపోతున్నారు, ప్రత్యేకమైన కూడికలకు రాలేకపోతున్నారు, ఆదివారం అటెండెన్స్కి వస్తూ ఉన్నారు, సభల్లో ప్రజలు కనబడుతున్నారు, కానీ ఉదయకాలం మార్నింగ్ డివోషన్లో ప్రజలు కనబడటం లేదు. 10 గంటలు కంటిన్యూగా ఉపవాస ప్రార్థనలో ప్రజలు కనబడటం లేదు. దైవజనుడా, ఇప్పుడు నువ్వు నేను ప్రభును చూడాలి. ఈ ఆత్మ సంబంధంగా ఆశలు చనిపోయిన ఈ తరాన్ని ప్రభు కొరకు లేపాలి. నువ్వు ప్రభు వైపు చూడడం నేర్చుకోగలిగితే ఈ ప్రజలను ఖచ్చితంగా నువ్వు ప్రభు కొరకు లేపగలుగుతావు. పేతురు తన జీవితంలో ఎప్పుడూ ఎదురు మాట్లాడడం ఆయనకి చేత కాదు. యేసుప్రభు పేతుర్ని సైతాన్ అన్న వెనుక్కు పొమ్మన్నాడు. అట్లనే ఆయన బాధపడి యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళలేదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పౌలు ముఖాముఖిగా పేతురును గద్దించాడు. ఆ రోజు కూడా పేతురు బాధపడలేదు. నీ జీవితంలో ఎప్పుడు బాధపడకుండా ఉంటావో అప్పుడు గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలుగుతావు. ప్రజలు అనవసరమైన విషయాల కొరకు బాధపడుతూ తన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. పేతురు బాధపడే వంతెనలు దాటి సిలువకు సమీపంగా వచ్చేశాడు. పౌలు బర్నబాలకి పేతురు యోహాను యాకోబులు కుడి చేతినిచ్చారని గలతీ పత్రిక 2:9 వ్రాయబడింది. పేతురు వారికి కుడి చేతినిచ్చాడని. ఆ రోజు పేతురు వాళ్ళకి ఏం చెప్పాడు? బీదలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. ఎందుకు ఈ విషయం ప్రత్యేకంగా పౌలుకి బర్నబాకి చెప్పాడు? మీరు ప్రసంగం జాగ్రత్తగా చేయాలని పేతురు వాళ్ళకి చెప్పలేదు. మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండమని పేతురు వారికి చెప్పలేదు. బీదలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో పేతురు ప్రతిరోజు ప్రభుతో ఉన్నాడు. ఆయన బీదలను ఎలా ప్రేమించాడో పేతురుకు తెలుసు. సమాజ మందిరంలోకి వెళ్ళి ధర్మశాస్త్రం తీసినప్పుడు యేసు ప్రభుకి బీదలకు సువార్త ప్రకటించటకై ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని ఆ లేఖను ప్రభువు చదవడం పేతురు గుర్తుంది. ఆయన బీదలను ప్రేమించాడు. బీదలను చూసి కనికరపడ్డాడు. వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని జాలిపడ్డాడు. అరణ్యంలో వారికి ఆహారం పెట్టి పంపించాలని యేసు ప్రభు వారు ఆలోచన చేశారు. వారిని అలాగ పంపించకపోతే మూర్ఛలు పడిపోతారని బాధ ప్రభుకున్నది. వారు ఆహారం పెట్టమని ప్రభువుని అడగలేదు. వారికి ఆహారం పెట్టి పంపించాలని ప్రభు తలంచారు. ఇవన్నీ పేతురు తన కన్నులతో చూశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులారా, ఆ మాట ప్రపంచ చరిత్రను మార్చివేసిందనే విషయం మీకు తెలుసా? పౌలుకి మాసిదోనియా దేశం కొరకైన దర్శనాన్ని ప్రభు ఇచ్చారు. ఆ దర్శనాన్ని బట్టి పౌలు మాసిదోనియా దేశానికి వెళ్ళాడు. మాసిదోనియా దేశస్తులు నిరుపేదలు, కానీ వారి దాతృత్వం బహుగా ఫలించిందని పౌలు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో వ్రాసి పెట్టారు. మాసిదోనియా దేశం యూరోప్లో ఉంది. యూరోప్ నుంచే ప్రపంచానికి సువార్త వెళ్ళింది. యూరోప్ నుంచి సువార్త భారతదేశానికి వచ్చింది. యూరోప్ నుంచి ఆఫ్రికాకి సువార్త వెళ్ళింది. యూరోప్ నుంచి నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి సువార్త వెళ్ళింది. యూరోప్ నుంచి ఆస్ట్రేలియాకి సువార్త వెళ్ళింది. నేను చెప్పడం కాదు ప్రిల్లారా, సువార్త చరిత్రలోకి మీరు వెళ్ళండి. అక్కడ బుక్ స్టాల్లో చాలా ఆత్మ సంబంధమైన జీవిత చరిత్రలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని చదవండి. ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ సాయంకాలం ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. పేతురు ఏమి నేర్చుకున్నాడండి? ధనవంతులు వెంటబడ్డం కాదు. ధనవంతుల వల్ల పరిచర్య జరగడం కంటే పేదల వల్ల అధికమైన పరిచర్య జరుగుతుంది. నేను చెప్పడం కాదు, వాక్యంలో రాయబడిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ప్రభు పేరట నా ప్రియమైన స్నేహితులారా, పేరు పేరు వరుసన నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ మీ సమయాన్ని వెచ్చించి కూటానికి రాగలిగారు. ప్రభు పేరట నేను మిమ్మల్ని దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మనం ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన క్రమంలో నేర్చుకోగలిగితే గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడవచ్చు. ఒక్క విషయం చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు ఉన్నప్పుడు గనక పేతురు ఈ విధమైన భక్తి చేస్తుంటే యేసు ప్రభు వారు ఎంత సంతోషించుండేవాళ్ళు. అయినప్పటికీ పేతురు రియలైజ్ అయ్యి గొప్ప పని చేయగలిగినాడు. దేవుడు నీకు నాకు పేతురుకి ఇచ్చినట్టు సమయం ఇచ్చారు, దిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడగలరా? మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. చనిపోయిన వాడు మాట్లాడు, ఆ విషయం మీకు తెలుసు కదా. ప్రభువు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తున్నాను. నీ నోరు బాగా తెరు, దాన్ని నేను నింపుతానని ప్రభువు చెప్పారు. కాబట్టి నిన్ను నీవు మర్చిపోయి ప్రార్థన చేయటం ప్రారంభించు. ప్రభువా, నా సమయాన్ని నేను వృధా చేసుకున్నాను. నీవిచ్చిన అవకాశాలన్నీ అయిపోయినాయి ప్రభువా. కృప మాత్రమే నా జీవితంలో పనిచేయాలి. దేవాని పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాను, నీతో ఉన్నాను, మళ్ళీ అటు ఇటు చూస్తున్నాను పేతురు వలె. ప్రభువా, మోకరించడానికి నాకు కృప నీవు. నీ వైపు చూడడానికి నాకు సహాయం చేయి. అప్పుడు మరణం జీవంగా మార్చబడుతుంది రాజా. ఈ సాయంకాలం నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ప్రార్థన చేయి. దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ పక్షంగా తలపెట్టారు. ప్రభు నిన్ను సంఘానికి స్తంభాలుగా చేయాలనుకున్నారు. ఆయన సంకల్పం నెరవేర్చడానికి నువ్వు ముందుకు రా. ఆయన పాదాలు పట్టుకొని సాగిలపడు. ఒకప్పుడు నిద్రపోయావు, ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఒకప్పుడు సమయం విలువ నీకు తెలియలేదు, ఇప్పుడు సమయం విలువ తెలుసుకోవాలి. ఒకప్పుడు ఉండకూడని కత్తులు నీ దగ్గర ఉన్నాయి. ఈ రాత్రి వాటిని విడిచిపెట్టు. దేవునితో తీర్మానం చేసుకో. కృప సమృద్ధిగా నీ జీవితంలో ప్రభు అనుగ్రహిస్తారు. ఈ రాత్రి ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలు మీ కుడి హస్తాల పైకి ఎత్తండి. ప్రభు మీ నిర్ణయాన్ని కనపరచగలిగిన సమర్థుడు, దయగలిగిన మా తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాను. ప్రభువా, నేను రక్షించబడి 34 ఏళ్ళు అయిపోయింది. నేను ఏం చేశానని చూసుకున్నప్పుడు నా జీవితంలో నాకేం కనపడలేదు. మీరు ఇచ్చిన అవకాశాలు ఎన్నో నేను పోగొట్టుకున్నాను. కృపను కాళ్ళతో తొక్కేశాను ప్రభువా. ఒకప్పుడు సువార్తను స్వేచ్ఛగా ప్రకటించే దినాలు మాకున్నాయి. దేవా, నేను వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాను. కాలక్రమేణ ఆ దినాలు ఇప్పుడు మాకు కనబడలేదు. ఒకప్పుడు సభలు పెట్టడానికి గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ మాకు పర్మిషన్స్ దొరికాయి. ఇప్పుడు వాటిలో మాకు అవకాశం లేదు. దేవా, తరుణాలన్నీ పోగొట్టుకుంటాం. ప్రభువా, ఇప్పుడు కృపను కోరుకుంటున్నాను. నీ కృపతో పనిచేయాలనుకుంటున్నాను. ప్రభువా, మా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతీయులందరూ పరలోకంలో కనబడాలి. వారు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. మీరే నీ ప్రజల కన్నులు తెరవండి, నూతనమైన ద్వారాలు తెరవండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభువా మమ్మల్ని క్షమించు. ఆత్మల కొరకైన ఆశ తప్ప మా జీవితంలో ఇంకేముండనీయద్దు. పేతురు నా దగ్గర వెండి బంగారం లేదని చెప్పినట్లు నేను మిమ్మల్ని చెప్పగలడానికి కృపనివ్వండి. పేతురు తన భార్య పేరు పత్రికలో రాయలేదు ప్రభువా. ప్రభువా, తన భార్యను ఎంత మరుగ్గా ఉంచాలో అంత మరుగ్గా ఉంచినాడు. ఈ దినాల్లో మా కుటుంబాలకి ఇది కావాలి. మేము మీ కొరకు వేసే ప్రతి అడుగు నిశ్చితానుసారమైనది ఉండాలి. నిశ్చితానుసారమైనటువంటి ప్రార్థన మాకు నేర్పండి. సంఘాలకు వేల మందిని నడిపించగలిగే వారికి మమ్మల్ని చేయండి. యేసునామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక, ఆమేన్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడతారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.